சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம் ஸ்ரீகிருஷ்ண பரமாத்மா வேதாலய யொக்க சாரான்னி భగవద్గీత రూపంలో 17వ అధ్యాయం వరకు అందించి 18వ అధ్యాయంతో ముగింపు చేస్తున్నారు. మనం 18వ అధ్యాయం చదవబోతున్నాం. 16, 17 అధ్యాయాల్లో దైవీ సంపత్తు శ్రద్ధ గురించి చెప్పబడింది. దైవీ సంపత్తు అంటే విలువలు అంటాం తెలుగులో, ధర్మము, ధర్మశాస్త్రం అని అర్థం. 17వ అధ్యాయంలో శ్రద్ధ అంటే ఏమిటి అని చెప్పబడింది. 15వ అధ్యాయంతో ఆత్మవిద్య బోధించడం అయిపోయింది. ఆ ఆత్మవిద్యను పొందాలి అంటే ఎటువంటి అర్హతలు కావాలి అని చెప్పి 16, 17 అధ్యాయాలు చెప్పారు కృష్ణ పరమాత్మ. 16, 17 అధ్యాయంలో అర్హతలు ఏమిటి అని చెప్పారు. అవి ఎలా పొందాలి అని చెప్పలేదు, అవి ఏమిటి అని మాత్రమే చెప్పారు. దైవీ సంపత్తి ఉండాలి, సాత్వికమైనటువంటి శ్రద్ధ ఉండాలి అని చెప్పారు ఆత్మజ్ఞానాన్ని పొందడానికి. ఈ ధర్మం అనేటువంటిది అంటే విలువలను పాటించడం, ధార్మికమైన జీవనం, ఇవన్నీ అవసరమా అనే ప్రశ్న వేసుకుంటే, ఈ కలియుగంలో ధర్మబద్ధంగా జీవించాలి అవసరమా కాదా అనే చర్చ పెడితే, అవసరమేనండి కానీ జీవించడం కష్టమండి అంటారు. ధర్మబద్ధమైనటువంటి విలువలతో కూడినటువంటి జీవనం అవసరమా కాదా అని చెప్తే, చర్చ పెట్టామనుకోండి, ధర్మబద్ధమైన జీవితం అవసరమే, చాలా ముఖ్యం, కానీ ధర్మబద్ధమైన జీవితం కష్టం, జీవించడం, దాన్ని పాటించడం కష్టం అనేటువంటిది వచ్చేటటువంటి సమాధానం. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే, అది అవసరం అనే విషయం అర్థమైపోయింది. పాటించడం కష్టం అనేటువంటిది తర్వాత విషయం. ప్రతి మనిషి జీవితంలో విలువలు పాటించడం, ధర్మాన్ని పాటించడం అనేది అవసరం. దేనికి అవసరం అంటే మనశ్శాంతికి అవసరం. మనశ్శాంతి కావాలంటే మనిషికి ప్రపంచంలో జీవిస్తూ మనశ్శాంతి కావాలి అంటే విలువలు పాటించాలి. విలువలు పాటించడని వాడికి మనశ్శాంతి ఉండదు. కనుక మనశ్శాంతి కావాలి అంటే, ఆరోగ్యకరమైన మనస్సు కావాలి అంటే విలువలు పాటించి తీరాలి. కనుక ఆరోగ్యకరమైన మనస్సుకి శాంతియుతమైనటువంటి జీవితం, శాంతంగా ఉండాలి జీవితం, శాంతియుతంగా ఉండాలి అంటే విలువలు పాటించాలి. ఈ శాంతి, మనశ్శాంతి, ఈ సుఖం అనేటువంటిది ఎటువంటిది అంటే ఆపేక్షికమైనటువంటిది, నిరంతరంగా ఉండదు. విలువలు పాటించడం వల్ల వచ్చే మనశ్శాంతి కూడా శాశ్వతమైందేం కాదు, అది ఆపేక్షికమైనటువంటిది, తాత్కాలికమైనటువంటి ఒక మనశ్శాంతి. ఆ తాత్కాలికమైన మనశ్శాంతి కావాలి, అది కూడా కావాలి. ప్రతి వ్యక్తి ఏం కోరుకుంటాడు? ఆరోగ్యకరమైనటువంటి మనస్సు, మనశ్శాంతి కోరుకుంటాడు, శాంతియుతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటాడు. అది ఉంటేనే మనిషికి శాశ్వతమైనటువంటి శాంతి దొరుకుతుంది. ఈ ఆపేక్షికమైనటువంటి శాంతి అంటే అనిత్యమైనటువంటి శాంతి. శాంతి వస్తుంది, మనశ్శాంతి ఎంతసేపు ఉంటుంది? మనశ్శాంతి కొంచెంసేపు ఉంటుంది, తర్వాత మళ్ళీ పోతుంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. ఈ వచ్చేటటువంటి పోయేటటువంటి మనశ్శాంతి కూడా మనిషికి అవసరమే. దేనికంటే ఆ శాశ్వతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి శాంతి పొందాలి అంటే ఆరోగ్యకరమైనటువంటి మనస్సు, అది మనశ్శాంతి ఉండాలి. ఈ తాత్కాలికమైన మనశ్శాంతి లేకపోతే శాశ్వతమైనటువంటి మనశ్శాంతి ఎలా వస్తుంది? జనం అనుకుంటారు శాశ్వతమైన మనశ్శాంతి లేదండి, మనిషికి చనిపోయిన తర్వాతనే వచ్చేది అని చెప్పి అనుకుంటుంటారు, బతికున్నంతకాలం రాదు అనుకుంటారు. మహానుభావులు ఏం చెప్తారంటే, జీవించి ఉండగానే ఆ శాశ్వతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి శాంతిని నువ్వు అనుభవించగలవు అన్నారు. ఇలా వచ్చిపోయే శాంతి కాదు, ఇంకా తరగనటువంటిది, మార్పు చెందనటువంటి శాంతి ఇక్కడే లభించగలదు, అది నువ్వు పొందగలవు. కనుక ఈ శాంతిని ముందు ప్రయత్నం చెయ్యి. అల్లకల్లోలం లేకుండా, అలజడి లేకుండా నిత్య జీవితంలో కనీసం మన ఇంట్లో నిత్య జీవితంలో ఎక్కువసేపు మనశ్శాంతి, ఆరోగ్యకరమైన మనస్సు ఉంచుకుంటే ఆ వ్యక్తికి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి నిత్య శాంతి లభిస్తుంది అన్నాడు. కనుక ఆయన ఆపేక్షిక శాంతి అంటారు దీన్ని. అనిత్యమైన శాంతిని, మనశ్శాంతిని ఆపేక్షిక శాంతి. అదేం శాంతి అంటే ఆత్యంతిక శాంతి అన్నారు. ఆత్యంతికమైనటువంటి శాంతి అంతం ఉండదు దానికి, ఎప్పుడూ ఉంటుంది మనశ్శాంతి. మనం ఏం కోరుకుంటాం? మనశ్శాంతి ఎప్పుడు ఉండాలి, అప్పుడప్పుడు వస్తూ పోతుంటే చాలు చెప్పండి అంటే ఏం చెప్తాం? అదేమిటి స్వామిని అలా అడుగుతారు? ఎప్పుడూ ఉండాలి అంటాం. మీరు ఉండటం లేదే అన్నా. అంటే ఎప్పుడూ ఉండాలి మనశ్శాంతి అంటే కనీసం మనం ఎలాంటి విలువలు పాటించాలి అని చెప్పి కృష్ణ పరమాత్మ 16వ అధ్యాయంలో చెప్పారు. సో ఇప్పుడు ఈ మనశ్శాంతి, ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోవాలి, తాత్కాలికమైనది ఆపేక్షిక మనశ్శాంతి, నిత్యమైనటువంటిది శాశ్వతమైనటువంటిది ఆత్యంతిక మనశ్శాంతి. సో తాత్కాలికమైన మనశ్శాంతి లేకుండా ఆత్యంతికమైనటువంటి మనశ్శాంతి లభిస్తుందా? లభించదు కదా. కనుక ఈ మనశ్శాంతి, ఆపేక్షిక మనశ్శాంతి దేనికి కావాలి అంటే జ్ఞానప్రాప్త్యర్థం. ఆత్మజ్ఞానం పొందాలి అంటే ఈ కనీసమైన మనశ్శాంతి ఉండాలి మనిషికి. అర్థమైందా? ఆత్మజ్ఞానం పొందాలి అంటే జ్ఞానప్రాప్త్యర్థం మనశ్శాంతి, ఆపేక్షిక మనశ్శాంతి. ఈ ఆత్మజ్ఞానం కావాలి అంటే, మనశ్శాంతి కావాలంటే విలువలు పాటించాలి, ధార్మికమైన జీవనం కావాలి, ధర్మబద్ధమైన జీవితం ఉంటే మనశ్శాంతి వస్తుంది, మనశ్శాంతి ఉంటే ఆత్మజ్ఞానం వస్తుంది. ఇప్పుడు ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత విలువలు అక్కర్లేదా అంటే, ఆత్మజ్ఞానం పొందడానికి విలువలు కావాలి, మనశ్శాంతి పొందడానికి విలువలు పాటించాలి, ఆత్మజ్ఞానం పొందడానికి విలువలు పాటించాలి, జ్ఞానప్రాప్త్యర్థం విలువలను పాటించాలి. తర్వాత వచ్చిన జ్ఞానం సందేహాలతో కూడింది కాకుండా నిష్ఠ కావాలి. జ్ఞాన నిష్ఠ కావాలన్నా కూడా విలువలు పాటించాలి. జ్ఞానం నిష్ఠ అంటే ఏమిటి? జ్ఞాని అయిన తర్వాత కూడా విలువలు సహజంగానే పాటిస్తాడు, కష్టమే ఉండదు అతనికి, చాలా సహజం. ఎలాగైతే పాలు నీళ్లు కలిసిపోతాయి, నీళ్లు నూనె కలుస్తుందా? ఎంతన్నా కలపండి, నీళ్లు నూనె కలపనే కలవదు, ఎప్పటికీ కలవదు. కానీ పాలు నీళ్లు కలిసిపోతాయి. అలాగే జ్ఞాని జీవితం కూడా విలువలు జ్ఞానం కలిసిపోతుంది, పాలు నీళ్ళలాగా, కష్టమే ఉండదు అతనికి. మామూలు అజ్ఞానులకి, ప్రాపంచికమైన మనుషులకి కొంచెం విలువల్ని పాటించడం కష్టం మొదట్లో. వాళ్ళకి ఎట్లా ఉంటుందో, నీళ్లు నూనెలాగా ఉంటుంది వాళ్ళు విలువలు పాటించడం. తెలుసండి కష్టంగా ఉందండి అంటాం, తెలుసండి పాటించలేకపోతున్నాం అంటాం. కనుక కష్టమైనా సరే దైవీ సంపత్తును పెంచుకోవాలి అని చెప్పి కృష్ణ పరమాత్మ, మనశ్శాంతి కోసం విలువలు పాటించాలి, జ్ఞానం పొందడానికి ధర్మబద్ధమైన జీవితం అంటే విలువలు పాటించాలి, మనోనిష్ట కావాలన్నా జ్ఞాన నిష్ట కావాలన్నా కూడా విలువలు ఉండాలి జీవితంలో. అంటే విలువలు ప్రతి మనిషికి జీవితాంతం మొదటి నుంచి చివరి దాకా ఉంటూనే ఉండాలి, అదే జీవనం. మరి ఈ విలువలను పాటించాలి అంటే సులభమైన మార్గం ఏమిటి అంటే అక్కడక్కడ శాస్త్రంలో చెప్పబడింది. ఇప్పుడు మనం ఏమిటంటే కంప్లైంట్ మనం చేసేటటువంటిది, దేశమంతా పాడైపోయిందండి ఇది చెప్తుంటారు, దేశమంతా పాడైపోయింది, ఎవరు విలువలు పాటించడం లేదు, అందరు అధర్మంగా పోతున్నారు, ఇది పెద్ద కంప్లైంట్ మనం చేసేది. పొద్దున్న లేస్తే ఇలా చెప్తూ ఉంటారు. ఎందుకు ఇలా అనుకుంటున్నావు అంటే, ఎందుకు పాటించడం లేదు, ఎందుకు కష్టంగా ఉంటుందంటే దాని యొక్క విలువ తెలియకపోవడం వలన. విలువ యొక్క విలువను ఎవడైతే తెలుసుకుంటాడో, ఆ విలువ యొక్క విలువ ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ విలువని కాపాడతాం, పాటిస్తాం. విలువని విలువ యొక్క విలువ మనం తెలుసుకోవాలి. విలువ యొక్క విలువ తెలుసుకున్నప్పుడే ఆ విలువ విలువగా మిగులుతుంది అన్నారు. దానికి ఐదు పద్ధతులు చెప్పారు అక్కడక్కడ చెప్పబడిన శాస్త్రంలో, కృష్ణ పరమాత్మ ఎక్కడ ఒక చోట చెప్పలేదు. ఆ ఐదు ఏమిటంటే, మొదటిది వివేకం అంటారు. వివేకం అంటే మనం మన యొక్క బుద్ధిని ఎడ్యుకేట్ చేయాలి, ఎడ్యుకేటింగ్ ద ఇంటలెక్ట్ అంటారు. వివేకం అంటే ఏమిటి, ఎడ్యుకేటింగ్ ద ఇంటలెక్ట్. మన బుద్ధిని మనమే కొంచెం ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేయడం అంటే ఏమిటి, బుద్ధికి చెప్పాలి, ఓ మనసా, ఓ బుద్ధి, విలువలు పాటిస్తే ఇటువంటి లాభాలు ఉన్నాయి, విలువలు పాటించకపోతే ఇటువంటి నష్టాలు ఉన్నాయి, కనుక ఈ లాభాలు ఉన్నాయి కనుక నువ్వు ఇవి పాటించు అని చెప్పి మన మనస్సుకి మనమే చెప్పుకోవాలి. అది వివేకం అంటే. ఆ బుద్ధికి ఆ లాభం, ఆ విలువ ఆచరించడం వల్ల వచ్చే లాభాన్ని, దాని ప్రయోజనాన్ని మనసుకి చెప్తూ ఉండాలి. ఇప్పుడు పాటించకపోతే వచ్చే నష్టాలు ఏమేమిటో కూడా చెప్పాలి ఆ బుద్ధికి. ఇటువంటి నష్టాలన్నీ ఉంటాయి, జాగ్రత్త, ఇలా నష్టపోతావు జీవితంలో, ముందు ముందు ఇంకా నష్టపోతావు, ఇవి కనుక ఆచరణ చేయకపోతే అని చెప్పి చెప్పాలి మనస్సుకి. దాన్ని మనస్సుని బాగా ఎడ్యుకేట్ చేయడం అన్నమాట, బుద్ధిని ఇలా నిరంతరం చేస్తూ ఉండాలి. నేను కనుక ఇది ఆచరించకపోతే నాకు ఈ నష్టం వస్తుంది అనేటటువంటిది జాగరూకతతో ఉండాలి మనిషి ఎప్పుడు. దీన్నే వివేకం అంటారు. దీన్ని మనం పురుష ప్రయత్నం అంటాం. మన ప్రయత్నం మనం చెయ్యాలి అంటే మన ప్రయత్నం చాలా భాగం ఉంటుంది ఇందులో వివేకంలో. ఆ వివేక బుద్ధి ఉన్న వ్యక్తి ఎంత కష్టమైనా సరే ఆ ధర్మాన్ని, నీతిని పాటించడానికి సిద్ధపడతాడు. ఎంత కష్టమైనా సరే దాని ప్రయోజనం చాలా ఉందండి, నేను మాత్రం ఈ విలువను వదిలిపెట్టను నా జీవితంలో అన్నమాట తప్పను, అబద్ధం చెప్పను, ఎవరిని హింసించను, ఎవరి మీద నిందలు వెయ్యను, అందరినీ క్షమిస్తాను, ఎవరి మీద కోపం పెంచుకోను, ఇటువంటి విలువలన్నీ కూడా ఈ వ్యక్తికి ప్రయత్నంతో చేస్తాడనమాట. దీన్ని పురుష ప్రయత్నం అంటారు. వివేకంలో పురుష ప్రయత్నం ప్రాధాన్యం అన్నారు. ఇంగ్లీష్లో వాళ్ళు విల్ పవర్ అంటారు. విల్ పవర్ని మనిషి యొక్క ప్రయత్నం అంటారు, పురుషార్థం అంటారు. దీన్ని నాలుగు పురుషార్థాలు అన్నారు చూసారు, అవి కాదు, ఇక్కడ పురుషార్థం అంటే పురుష ప్రయత్నం అన్నారు. నేను ప్రయత్నం చేసి ఆ విలువల్ని ఆచరిస్తాను ఎంత కష్టమైనా సరే. విలువలు పాటించేటప్పుడు కష్టపడని వాడు ఎవడూ లేడు. అతి కష్టం, అతి కష్టం అంటే అతి అతి కష్టం, చాలా చాలా కష్టం, అది వివేకం అన్నారు. కనుక వివేకాన్ని పెంచుకుంటే మనం విలువల్ని పాటిస్తాం జీవితంలో అన్నారు. తర్వాత రెండవది ఏంటంటే సంకల్పం. మనకు మనమే సంకల్పం చేసుకోవాలి మనసులో, నా జీవితంలో ఈ విలువను నేను పాటించి తీరతాను, ఇది నేను నియమంగా. వ్రతాలు పెట్టుకుంటారు చూసారా, సంకల్పం పెట్టుకొని ఆ అమ్మవారి దగ్గర ఒక సంకల్పం తీసుకున్నాను, ఆ స్వామి దగ్గరికి ఇట్లా వెళ్తానని ఒక సంకల్పం తీసుకున్నాను, మనసులో నిర్ణయించుకుంటాం కదా ఇన్ని రోజులు ఇన్ని మండలాలు ఇలా ఉండాలనుకున్నాను, అది సంకల్పం. అలాగే ఎలాగైతే సంకల్పం చేస్తావో నీ మనసులో కూడా నేను ఈ విలువను పాటిస్తాను నా జీవితంలో అని సంకల్పం చేసుకోవాలి, నిర్ణయం అంటారు. ఒకసారి సంకల్పం తీసుకున్న తర్వాత, వ్రతం అంటే అదే కదా, ఒకసారి సంకల్పం తీసుకున్న తర్వాత దాన్ని వదిలిపెట్టకూడదు కదా, దాన్నే కదా వ్రతం అంటారు. వ్రతం చేసే ముందు ఏం తీసుకుంటారు, సంకల్పం తీసుకుంటారా లేదా? సంకల్పం తీసుకొని కదా వ్రతం చేస్తారు. కనుక ఆ సంకల్పం తీసుకున్న తర్వాత వదిలిపెట్టకూడదు, అదే సంకల్పం అంటారు దాన్ని. ఇంగ్లీష్లో వాళ్ళు ప్రామిస్ అంటారు. సంకల్పం తీసుకుంటే ఇది నేను ఆచరిస్తాను, ఎట్లాంటి పరిస్థితిలోనైనా సరే నేను ఆచరించి తీరుతానని చెప్పి ఆ సంకల్ప బలం ఉంటుంది చూసారా, అదే మనకు సహాయం చేస్తుంది. నేను ఇది ఆ సంకల్పం, ఇప్పుడు ఏకాదశి ద్వాదశికి ఉపవాసం ఉంటున్నాం కదా, రోజు ఉంటామా, ఉండం కదా. ఆ ఏకాదశి అనేటప్పటికీ అదొక ప్రత్యేకత, ఆ రోజు తెలియనే తెలియదు ఏం తినకపోయినా బాగానే ఉంటాం. మరుసటి రోజులైతే మామూలు రోజుల్లో కాస్త ఏదైనా కొంచెం తగ్గితే తినకపోతే అమ్మో ఆకలి 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 అంటాం చూడండి. అదే ఏకాదశి రోజు ద్వాదశి రోజు ఏదైనా వ్రతం చేసేటప్పుడైతే ఆ రోజు ఆకలి తెలియదు, కష్టం అనిపించదు అస్సలు, ఎంత హాయిగా ఉంటుందో, అదొక తృప్తి మనిషికి. ఈరోజు ఏకాదశి వ్రతం, నేను ఉపవాసం ఉన్నాను అని ఒక తృప్తి ఉంటుంది, ఎందుకంటే సంకల్పం తీసుకున్నారు. అదేవిధంగా ధర్మబద్ధమైన జీవితం జీవించాలన్నప్పుడు ఒక సంకల్పం తీసుకోవాలి, దాన్నే వ్రతం అంటారు. ఆ సంకల్పం తీసుకుంటే మనకు కష్టం అనిపించదు, నేను ఈ వ్రతం తీసుకున్నాను కదా, ఈ ఇట్లా అబద్ధం చెప్పరని తీసుకున్నాను, ఎవరిని నిందించను అని చెప్పి తీసుకున్నాను. మూడవ వ్యక్తిని ఎప్పుడు కూడా ఒక్క తెలిసి కూడా, తెలిసి కానీ తెలియక కానీ నిందించకూడదు ఎప్పటికీ కూడా. నా జీవితంలో ఎవరిని నిందించను, అందరినీ మన్నిస్తాను అన్నారు. మన్నించే గుణం కావాలి, మన్నించే గుణం, ప్రేమ గుణం, దయాగుణం, దానగుణం, ఇవన్నీ 16వ అధ్యాయంలో ఏమేమి చెప్పారో లిస్ట్ అంతా ఒక్కొక్కటి చూసుకోవాలి, నా దగ్గర ఉన్నదా లేదా ఇది అని. నా దగ్గర ఏమున్నదా లేదా, ఉంగరం ఉందా లేదా చూసుకుంటాం, గొలుసు ఉందా లేదా చూసుకుంటాం, నా దగ్గర వాచ్ ఉన్నదా లేదా చూసుకుంటాం, నాకు ఏమేమి ఉన్నాయి పొజిషన్స్, మన ఇంట్లో ఏమేమి పొజిషన్స్ ఉన్నాయి, మనం ఏమేమి కలిగి ఉన్నామని చూసుకుంటాం ఇంట్లో. ఆ 16వ అధ్యాయంలో చెప్పినటువంటి దైవీ సంపత్తి ఒక్కొక్కటి చూసి నా దగ్గర ఇది ఉన్నదా లేదా చూసుకుంటూ ఉండాలి లిస్ట్. ప్రతి ఒక్కళ్ళని చూసుకోవాలి, మరి మామూలు వ్యక్తులు కూడా చూసుకోవాలి, మామూలు వాళ్ళు ప్రాపంచికంలో ఉన్నవాళ్ళు కూడా చూసుకోవాలి. ఇంకా ముముక్షువు మోక్షాన్ని పొందాలనే వ్యక్తి, ఆధ్యాత్మిక జీవనం జీవించాలనుకున్న వ్యక్తి స్పిరిచువల్ లైఫ్ అంటారు, అందులో ఉండాలనుకున్న వ్యక్తి మరీ ఆలోచించాలి, ఇంకా ఎక్కువ ఆలోచించాలి కదా, అదే సంకల్పం అంటే. మూడవది సత్సంగం. సత్సంగం మహాత్ముల యొక్క సంఘం అంటారు, సత్సంగం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, మహాత్ముల దగ్గర చెప్పే వార్తలు వినడం, వాళ్ళు చెప్పే మాటలు వినడం, ప్రతిరోజు కానీ వారానికి ఒక్కసారి కానీ కనీసం నెలకొకసారి అయినా సరే వెళ్ళడం, వాళ్ళు చెప్పే ఉపన్యాసాలు వినడం, దీన్ని సత్సంగం అంటారు. ఈ సత్సంగం వల్ల మన ఆలోచనలు మార్పు వస్తుంది. నెగిటివ్ థాట్స్ పాజిటివ్ థాట్స్ అంటారు సరే, మంచి ఆలోచనలు చెడు ఆలోచనలు. చెడు ఆలోచనలు వస్తే మనిషి బలహీనపడతాడు. మంచి ఆలోచనలు అధికంగా అధికంగా వస్తూ ఉంటే మనిషి బలవంతుడవుతాడు. కనుక ఈ యొక్క చెడు ఆలోచన తగ్గి మంచి ఆలోచనలు పెరగాలంటే సత్సంగం ఉండాలి. అక్కడికి వెళితే మనకు చెడు ఆలోచన తగ్గుతూ ఉంటాయి రేషియో, మంచి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. చెడు ఆలోచనలు అంటే ఏమిటి? మన గురించి మనమే తక్కువగా అంచనా వేసుకోవడం, భవిష్యత్తు గురించి భయపడటం, ఏం జరుగుతుందో ఏమో, ఏమవుతుందో ఏమో, అందరి మీద అనుమాన పడటం, నాకు అపకారం చేస్తారేమో వీళ్ళు అనేటటువంటి అనుమానం, ఇంట్లో మనుషుల మీదనే, ఇటువంటి నెగిటివ్ థాట్స్ అంటారు, వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, ఈ ఆలోచనలన్నీ కూడా ఏం చేస్తాయంటే నా మనస్సుని ఇంకా ఇంకా బలహీనం చేసి నన్ను అశాంతి పాలు చేస్తాయి. కనుక అశాంతి రాకుండా ఉండాలి అంటే సరియైనటువంటి సద్భావనలు ఉండాలి. సద్భావనలు ఉండాలి అంటే మహాత్ముల యొక్క ప్రవచనాలు వినాలి, వాళ్ళ ఉపన్యాసాలు వినాలి. అవి వినంగా వినంగా ఏమవుతుందంటే సద్భావన వస్తుంది. సద్భావన వచ్చినప్పుడు మనస్సు, శరీరం అన్నీ ఆరోగ్యంగానే ఉంటాయి. అందుకని ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలకు వెళ్ళినా, గుడి పూజలు ఇటువంటివన్నీ కూడా చక్కగా చేసుకుంటూ ఉండే వాళ్ళకి అనారోగ్యం తక్కువగా ఉంటుంది, రోగాలు రావు. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి మాటలు వింటూ ఉండాలి, ఎప్పుడు ఎప్పుడు మంచి మాటలు వింటూ ఉండాలి. నిరుత్సాహపరిచే వాళ్ళ పక్కన ఉండకూడదు, ఉత్సాహపరిచే వాళ్ళ పక్కన ఉండాలి ఎప్పుడు. ఎలా తెలుస్తుంది మనకు నిరుత్సాహపరిచే వాళ్ళ, ఉత్సాహపరిచే వాళ్ళ అని? ఏదైనా మనం పని చేస్తున్నామంటే అదే అది చేస్తే ఏమవుతుంది అంటాడు, ఉన్న ఉత్సాహం కూడా పోతుంది మనకు. కనుక అందుకని మనం ఎవరిని నిరుత్సాహపరచకూడదు జీవితంలో, మనం నిరుత్సాహపడకూడదు. ఉత్సాహంతో ఉండాలంటే మహాత్ముల సంఘం అవసరం, సత్సంగం అంటారు. ఇప్పుడు మనం ఇక్కడ చేసేది ఏంటి? సోమవారం సోమవారం సత్సంగం, సజ్జనుల యొక్క మాటను వింటున్నాం మనం భగవద్గీత ద్వారా. అందుకని సత్సంగం కనుక లేకపోతే కనీసం వారానికి బ్యాటరీ ఛార్జ్ అంటారు దీన్ని. బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటేనే కదా బ్యాటరీ లైట్ వెలుగుతుంది. కనుక ప్రతి సోమవారం సోమవారం బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటే మళ్ళీ సోమవారం దాకా ఈ లైఫ్ అనే బ్యాటరీ ఛార్జ్, బ్యాటరీ లైట్ బాగా పనిచేస్తుందని అర్థం. మన వల్ల ఒకళ్ళకి బాధ ఉండదు, మిగతా వాళ్ళ వల్ల మనకు బాధ ఉండదు. సాధ్యమైనంత వరకు ఇది సాధ్యమవుతుంది సత్సంగం. తర్వాత నాలుగవది ప్రతిపక్ష భావన. ఇంకా అంతేకాదు, సత్సంగం అంటే వెళ్ళి వినడం, మళ్ళీ ప్రశ్నలు కూడా వేయచ్చు. మనకు ఏదైనా సందేహాలు ఉంటే ప్రశ్నలు వేస్తే ఆ సందేహాలకు వాళ్ళు సమాధానం చెప్తే మనకు మనస్సుకి ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిపక్ష భావన అంటే మనకున్న ఆలోచనలు అనారోగ్యకరమైన అయితే, దానివల్ల మనకు మనస్సు అశాంతిగా అనిపిస్తే దానికి వ్యతిరేకమైనటువంటి ఇది ఆలోచించాలి. ఉదాహరణకి ఎప్పుడు అతృప్తిగానే ఉన్నాం అనుకోండి, మనం మనిషికి తృప్తి లేదు, ఏదో ఒక వెలితి జీవితంలో, ఏమిట్రా కారణం అంటే ఏమో తెలియదండి అంటాడు. ఏదో ఒక తెలియనటువంటి వెలితి మనిషికి అతృప్తి అన్నారు. అతృప్తికి విరుద్ధమైనటువంటిది, ఆపోజిట్ ఏమిటి, వ్యతిరేకమైనటువంటిది, అతృప్తి కాకుండా ఉండేది తృప్తి అన్నారు. కనుక తృప్తి మీద భావన చేయాలి. డిస్సాటిస్ఫాక్షన్ అంటారు ఇంగ్లీష్లో, అతృప్తి అన్నారు. అతృప్తి కనుక ఉంటే మనిషి నీరసించిపోతాడు. ధనం వస్తే తృప్తి లేదు, తన యొక్క రూపం గుణగణాల మీద తృప్తి లేదు మనిషికి. నో అంటే ప్రతి మనిషి తన రూపాన్ని, తన హైట్ వెయిట్ ఇవన్నీ ఎవరికి నచ్చవు. నేను కొంచెం హైట్ ఉంటే బాగుండేది అంటాడు, కొంచెం సన్నగా ఉంటే బాగుండు, కొంచెం లావుగా ఉంటే బాగుండు, లేకపోతే కొంచెం కాంప్లెక్షన్ వైట్గా ఉంటే బాగుండేది, ఫెయిర్గా ఉంటే బాగుండేది, లేకపోతే నా జుట్టు కొంచెం ఇంకాస్త పొడుగ్గా ఉంటే బాగుండేది, పళ్ళు ఇంకొంచెం అలైన్మెంట్ బాగా ఉంటే బాగుండేది, కళ్ళు ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండేది. ఇట్లా ఒకదానికి 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 అన్ని పోల్చుకుంటూ ఉంటాం మనం జీవితంలో, పోల్చుకుని అతృప్తి చెందుతూ ఉంటాం. మన శరీరం గురించి, మన క్వాలిఫికేషన్ గురించే కాదు, మన పిల్లల గురించి కూడా అతృప్తి. మా వాడికి ఇన్ని మార్కులు వస్తే బాగుండేదండి, 2 మార్కులు తక్కువ వచ్చినాయి అంట, తృప్తి లేదు. అల్లుడికి ఉద్యోగంలో శాలరీ కొంచెం తక్కువ అయితే ఈ అత్తగారికి నా నిద్ర పట్టదు, పాపం ప్రమోషన్ రాలేదని ఏదో ఒక అతృప్తి. వెతికి వెతికి మరీ అతృప్తిగా ఉండడానికి నేర్చుకుంటాను జనం, ఏదో ఒక కారణం వల్ల. తృప్తిగా ఉండడం నేర్చుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది, అది ప్రతిపక్ష భావన. కనుక మనలో ఉన్నటువంటి ఏమిటి అని చెప్పి మనం గమనించాలి. భయం ఉందనుకోండి, ప్రతిదానికి భయపడతాను. ఎవరితోన్నా మాట్లాడాలన్న భయం, ఎక్కడికన్నా వెళ్ళాలన్న భయం, ఏమవుతుందో అని భయం. ప్రతిదానికి భయపడుతూ ఉంటే ఏం చేయాలి? ఆపోజిట్ ఏంటి? ధైర్యం అన్నారు. అది ప్రతిపక్ష భావన. ధైర్యాన్ని వృద్ధి చేసుకోవాలి. అదేవిధంగా మాత్సర్యం ఉందనుకోండి, అసూయ. మాత్సర్యం అంటే అసూయ అనమాట. ఎవరన్నా చూస్తే తట్టుకోలేను, వాళ్ళంతా బాగున్నారే అని, బాగున్నారే నాకంటే బాగున్నారే, నాకంటే బాగా వస్తున్నాయి వాళ్ళకి, నాకంటే నాకంటే అని చెప్పి ఒక తెలియకుండా పైకి చెప్పం. కొంతమంది పైకి చెప్తారు, కొంతమంది పైకి చెప్పరు, అంతే తేడా. కానీ మాత్సర్యం ఏదైనా ఉన్నదంటే లోపల తర్వాత అనారోగ్యం అయిపోతుంది మనసు. ఏమున్నా సరే ఈ యొక్క చెడు లక్షణాలు ఆలోచనలు ఉన్న వ్యక్తి కనపడకుండా అది ఒక వ్యాధి లాంటిది, మనిషిని తినేసేస్తుంది. ఆ అసూయ నుంచి బయటపడాలి అంటే అవతల వాళ్ళని మెచ్చుకోవడం నేర్చుకోవాలి. మన దగ్గర లేకపోయినా సరే అవతల వాళ్ళని మెచ్చుకోవడం నేర్చుకోవాలి. అప్ప ఎంత చక్కగా పాడతాడండి, ఎంత చక్కగా మాట్లాడతాడండి, ఆవిడ ఎంత చక్కగా ఉన్నదండి, ఆయన ఎంత బాగున్నాడండి, ఇట్లా మెచ్చుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు అసూయ తగ్గిపోతుంది. దుర్యోధనుడు నాశనమైంది దేనికంటే అసూయ వల్లనే. అసూయంత పరమశత్రువు మరొకడు లేడు. అసూయ అట్లా తినేసేస్తుంది మనిషిని, మనిషిని పతనం చేస్తుంది, నాశనం చేస్తుంది అసూయ అనేటువంటిది. అందుకని అందరినీ పొగడటం నేర్చుకోవాలి. పొగడటం అంటే ఎదురుగా వెళ్ళి పొగడటం కాదు, ప్రతి మనిషిని మనస్సులో ఆ మెచ్చుకోలు అంటారు తెలుగులో, మెచ్చుకోవడం నేర్చుకోవాలి అది. అలాగే లోభం అంటారు, లోభగుణం ఉంటే పిసినారితనం, పిసినారితనం ఉంటే ఏం చేయాలి? దానం చేయడం నేర్చుకోవాలి. పిసినారి కథ చదివారు చిన్నప్పుడు? చదవకపోతే చదవండి. పిసినారితనం ఉన్న వ్యక్తి సంతోషంగానే ఉండలేడు ఎప్పటికీ. ఎంతున్నా సరే వాడికి ధనం ఎంతున్నా సరే లోభగుణం ఉన్నవాడు తృప్తిగా ఉండలేడు, సంతోషంగా ఉండలేడు. కనుక దానం చేయడం నేర్చుకోవాలి. అదేవిధంగా మదం ఉందనుకోండి, గర్వం. గర్వం గనక ఉంటే వినయం అలవాటు చేసుకోవాలి. నమస్కారం చేయడం వెళ్ళంగానే పద్ధతి, ఎక్కడికి వెళ్ళినా సరే నమస్కారం చేయడం, ముందు వినయంగా మాట్లాడటం. గర్వంగా మన పటాటోపంగా మన గురించి చెప్పుకోకూడదు, అవతల వాళ్ళ గురించి వినాలి. మనం ఎక్కువగా వినడం నేర్చుకోవాలి, తక్కువగా మాట్లాడటం నేర్చుకోవాలి. మనం ఏం చేస్తుంటాం? ఎక్కువగా మాట్లాడతాం, తక్కువగా వినటం. తక్కువగా వినేవాడు, ఎక్కువగా మాట్లాడేవాడు జీవితంలో ఎదగలేడు, జీవితంలో ముందుకు పోలేడు. కనుక తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినాలి, ఇది వినయం. అట్లాంటివి ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా దీన్ని ప్రతిపక్ష భావన అంటారు. మిగతావన్నీ మీకు హోంవర్క్. అన్నీ నేనే చెప్తే ఎట్లా? 18వ అధ్యాయానికి వచ్చినప్పుడు కూడా 16వ అధ్యాయంలో చూడండి పుస్తకంలో, స్వామీజీ పుస్తకంలో, పరమార్థానంద స్వామీజీ పుస్తకంలో పెద్ద లిస్టే ఉంది. మీకు కావాలంటే ఇక్కడే ఉంటే, లేకపోతే నేను తెస్తాను వచ్చే వారం కూడా. 5వది చివరిది ప్రార్థన అన్నారు. మనకి ఈ విలువలన్నీ పెంచుకోవాలి, ఆ పాటించాలి అంటే ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ఇది ఈశ్వర కృప. మొదటిదేమిటి? పురుష ప్రయత్నం. చివరిదేమిటి? ఈశ్వర కృప. ప్రతిరోజు నియమం తప్పకుండా భగవంతుని ప్రార్థించాలి. నాకు మంచి గుణాలు వచ్చేటట్లు చెయ్యి, మంచి నడవడికతో జీవించేటట్లుగా నాకు శక్తి నీవు, మనస్సు నీవు అని చెప్పి అడగాలి దేవుణ్ణి. నియమంగా ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఈ 5 మనం గనక పాటించామంటే, వివేకం మొదటిది, సంకల్పం 2, ప్రతిపక్ష భావన 3, సారీ సత్సంగం 3, ప్రతిపక్ష భావన 4, తర్వాత ప్రార్థన 5. ఈ 5 గనక మనం జాగరూకతతో పాటించామంటే మన జీవితం ధర్మబద్ధం అవుతుంది, ధార్మికమవుతుంది, మనశ్శాంతి వస్తుంది. మనశ్శాంతి వస్తే ఒళ్ళు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత అన్నిటికంటే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానప్రాప్తికి తోడ్పడతాయి అవన్నీ. అలా తోడ్పడినప్పుడే మనిషి జీవితం ప్రశాంతంగా నిర్మలంగా ఆనందంగా ఉంటుంది, ఎటువంటి సమస్యలు ఉండవు జీవితాలు. తర్వాత 18వ అధ్యాయానికి వస్తాం. ఇప్పుడు ఉపోద్ఘాతం కొంచెంసేపు చెప్పి తర్వాత శ్లోకం చదువుతా. మన శాస్త్రం పద్ధతిగా చదివేదానికి ఒక పద్ధతి ఉంది, సంప్రదాయం అంటారు దీన్ని, ట్రెడిషన్ అంటారు. సంప్రదాయం సంప్రదాయ గురువుల దగ్గర చదువుకున్నారంటారు, చూసారా సంగీతం నృత్యం సంప్రదాయ గురువు అంటారు, ట్రెడిషనల్ టీచర్ అన్నారు. సంప్రదాయ గురువు అంటే ఎవరు తెలుసా? ఏ గురువు అయితే శిష్యరికం చేసి తన అంతకుముందు గురువు దగ్గర చదివి వస్తారో ఆయన సంప్రదాయవిత్ అంటారు. సంప్రదాయం తెలిసిన వాడండి అంటారు, చూసారా? అంటే సంప్రదాయం తెలిసిన వ్యక్తి అంతకుముందు మరొక సంప్రదాయం తెలిసినటువంటి వ్యక్తి దగ్గర చదివి ఉండాలి. అర్థమైందా? అది సంప్రదాయవిత్ అంటే అర్థం. కనుక అటువంటి సంప్రదాయం తెలిసినటువంటి గురువు దగ్గరే చదవాలి. మన జీవితం సరి అయిన మార్గంలో వెళ్ళాలి అంటే ట్రైనింగ్ అంటారు చూసారా. ఇప్పుడు రైలు నడిపేవాడు, కారు నడిపేవాడు, మీరు నేను వెళ్ళి నడపగలమా రైలు? దానికి ట్రైనింగ్ ఉంటుంది. ఏరోప్లేన్ అలా వెళ్ళి కూర్చొని నేను ఈరోజు నేను ఫ్లైట్ నేను స్టార్ట్ చేస్తానని చెప్పి అంటే ఏమవుతుంది? కూర్చుని వాళ్ళందరూ దానికి ట్రైనింగ్. పైలట్ కావాలంటే ట్రైనింగ్, డ్రైవర్ కావాలంటే ట్రైనింగ్, ప్రతిదానికి ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ ఇచ్చేవాడు ట్రైనింగ్ అయి ఉండాలా లేదా? అంటే ట్రైనింగ్ తీసుకుంటున్నాను నేను, ట్రైనింగ్ కోర్స్ అంటారు చూసారా. ట్రైనింగ్కి వెళ్ళే వాళ్ళు ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారు? అంతకుముందు ట్రైనింగ్ చేసి ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు కదా, వాళ్ళ దగ్గరే కదా ట్రైనింగ్ తీసుకోవాలి. అదేవిధంగా అన్ని విద్యల్లో ఎలాగో అది ఆత్మవిద్యలో కూడా ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ఎవరి దగ్గర తీసుకోవాలి? ట్రైనింగ్ అయిన వాళ్ళ దగ్గర తీసుకోవాలి, అక్కర్లేదా? మీరే చెప్పండి. ఇప్పుడు మ్యాథమెటిక్స్ వెళ్ళి చదువుకుంటాం అంటారు టీచర్ దగ్గర. ఏ టీచర్ అయితే మ్యాథమెటిక్స్ చదివి ట్రైనింగ్ తీసుకొని పరీక్షలన్నీ పాస్ అయి వస్తారో వాళ్లే కదా ట్రైనింగ్కి ఇస్తారు. మరి ఆత్మవిద్య మాత్రం దేవుణ్ణి గురించి తెలుసుకోవాలనుకున్నాం, ఈ సృష్టి గురించి తెలుసుకోవాలనుకున్నాం, ఈ ఆత్మ అంటే ఏమిటని తెలుసుకోవాలనుకున్నాం. ఇవన్నీ తెలుసుకోవాలనుకున్నప్పుడు ట్రైనింగ్ ఆ విషయాల్లో ట్రైనింగ్ అయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే మనంతటా మనమే చదువుకోవాలా, లేకపోతే ఎవరైనా చెప్పినా పర్వాలేదా? చెప్పండి. ఆత్మ అంటే ఏమిటి, దేవుడు అంటే ఏమిటి, జీవుడు అంటే ఏమిటి, ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళందరూ, ఎలా పుడుతున్నారు, ఈ పంచభూతాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఈ విషయాల్లో ఆరితేరిన వాడు ట్రైనింగ్ అయిన వాడి దగ్గరే కదా నేర్చుకోవాలి. ఆ ట్రైనింగ్ అయిన వాళ్ళని సంప్రదాయవిత్ అంటారు. అర్థమైందే? వాళ్ళేమో ట్రైనింగ్ కాలేజ్ అంటారు, ట్రైనింగ్ ఇచ్చే టీచర్లు అంటారు. మనం శాస్త్రంలో ఏం చెప్తాం? ఆత్మవిద్య దగ్గర సంప్రదాయ గురువు అంటాం. అలా సంప్రదాయం తెలిసిన వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణుడు సంప్రదాయం తెలిసిన గురువు. సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఎలా చెప్తారు, విద్యను ఎలా బోధిస్తారు అంటే దానికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతిలోనే బోధించాలి. వాళ్ళ గురువుగారు ఎలా చెప్పారు ఆ పద్ధతి, అదే స్టెప్స్, అదే మెథడ్, అలాగే అలాగే చెప్పాలి. లేకపోతే సొంత సాహిత్యం చెప్పామనుకోండి, చెప్పకూడదు. ఏ ఫిజిక్స్ టీచర్ కూడా మ్యాథమెటిక్స్ టీచర్ కూడా సొంత సాహిత్యం చెప్పడు. ఏం చెప్తాడు? మా మాస్టర్ గారు ఇలా చెప్పారు, ఆ నోట్స్ చదువుతాడు, ఆ నోట్సే, ఆ పుస్తకాలే, అవే చదివి అవే బోధిస్తాడు. అందుకే నెరై మా మాస్టర్ గారు చెప్పిందంతా తప్పు నేను చెప్తానని చెప్పి ఫిజిక్స్ టీచర్ ఎవరన్నా అంటాడా? అనలేడు. మ్యాథమెటిక్స్ టీచర్ అనలేరు, మా గురువుగారు చెప్పింది నేను చెప్తున్నాను, ఆయన చెప్పింది నాకు అర్థమైంది ఏదో నేను చెప్తున్నానన్నారు. అదేవిధంగా ఈ అధ్యాత్మ విద్య కూడా అలాగే నేర్చుకోవాలి. మనంతట మనం చదవుగుడు. అర్థమైందా? ఇంట్లో కూర్చొని భగవద్గీత నేనే చదువుకుంటానండి. చాలామంది చెప్తుంటారు, నేను అంత దూరం రాలేనండి, అందుకే నేను చేస్తానంటే ఇంట్లో నేనే చదువుకుంటాను. అలా చదవకూడదు. సంప్రదాయ గురువు దగ్గర చదవాలి. ఏమిటి సంప్రదాయం అంటే, పద్ధతి ఏమిటి? భగవద్గీత కృష్ణ పరమాత్మ ఫాలో అయినటువంటి పద్ధతి ఏమిటంటే, ఫస్ట్ ఉపక్రమ సంగతి అంటారు. మొదట ఆరంభం చేసేటప్పుడు చెప్పిన విషయం ఉపక్రమ అంటారు. ఉపక్రమ సంక్షేపంగా చెప్పాలి. ముందు చెప్పబోయే విషయాన్ని సంక్షిప్తంగా చెప్పాలి. అంటే విస్తారంగా చెప్పకుండా చెప్పాలి, తగ్గించి చెప్పాలి. బ్రీఫ్గా అంటారు ఇంగ్లీష్లో. ఆ సంక్షేపంగా చెప్పదాన్ని సంక్షేపం అంటారు. మొదలుపెట్టేటప్పుడు సంక్షేపంగా చెప్పాలి, మధ్యలో విస్తారంగా చెప్పాలి, మళ్ళీ చివరి ముగించేటప్పుడు సంక్షేపంగా చెప్పాలి. ఏం చెప్పాను సారాంశం ఏంటి చెప్పాలి. ప్రతి లెక్చరర్ ఉపన్యాసకుడు ఉపాధ్యాయుడు ఇదే చెప్తారు పద్ధతి. ఇదే క్లాసులో ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటి, దీంట్లో ఏమేమి ఉంటాయి అని చెప్పేసిన తర్వాత ఎలాబరేట్ చేస్తారు. న్యూస్ విన్నారా? వార్తలు చదువుతున్నది మావిళ్ళ మళ్ళీ రాజ్యలక్ష్మి. ఇప్పుడు ఆవిడ ఉందో లేదో నాకు తెలియదు. వార్తలు చదువుతున్నది ఏడిద నాగేశ్వరరావు అంటాడు. అట్లా వార్తలు చెప్పి ముందేం చదువుతారు, ముఖ్యాంశాలు అని ఐదు పాయింట్లు చెప్తాడు. రాజకీయం చెప్తారు, షేర్ మార్కెట్ ఏముంది అని చెప్తారు, తర్వాత క్రికెట్ గురించి చెప్తారు, ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి అంటే ముఖ్యమైన అంశాలు 4-5 చెప్పేసేసి ఇంకా వివరంగా చెప్తారు 10 నిమిషాలు. చెప్పిన తర్వాత వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పర్వాలేదు, వింటున్నారన్నమాట వార్తలు అందరు, తెలుగు వార్తలు. అట్లన్నా వింటూ ఉండండి, తెలుగు మర్చిపోతారు లేకపోతే. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అదే పద్ధతి. ఒక విషయం ఒకరికి అర్థమయ్యేటట్లు చెప్పాలి అంటే ఉపక్రమ సంక్షేప అంటారు. ముందు స్టార్ట్ చేసే ముందు, ఆరంభించే ముందు సంక్షేపంగా చెప్పాలి. చెప్పిన దాని తర్వాత విస్తారంగా డీటెయిల్డ్గా చెప్పాలి. విస్తారంగా చెప్పాలి, చాలాసేపు చెప్పాలి. తర్వాత చివరిలో ముగించబోయే ముందు ఉపసంహార సంక్షేప అంటారు దాన్ని. ఉపసంహార సంక్షేప అంటే ముగించే ముందు, ముగించే ముందు చెప్పాలి. ఇప్పుడు భగవద్గీతలో ఏం చేశారు కృష్ణ పరమాత్మ అంటే అదే చేశారు. ఏంటి అన్నారు, 2వ అధ్యాయం ఉపక్రమ సంక్షేప, 2వ అధ్యాయం ఉపక్రమ సంక్షేప అన్నారు. మళ్ళీ 3వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు విస్తర అన్నారు. విస్తారమన్నా విస్తర అన్న ఒకటే, విస్తర అన్నారు. విస్తరి కాదు, విస్తార అన్నారు. విస్తారంగా చేసి చెప్పడం. 18వ అధ్యాయం ఉపసంహార సంక్షేప, 18వ అధ్యాయం ఉపసంహార సంక్షేప. మూడు నుంచి 17వ అధ్యాయం వరకు విస్తారంగా చెప్తారు. 2వ అధ్యాయాన్ని చెప్పిందే విస్తారంగా చెప్పడం. 3 నుంచి 17వ అధ్యాయం వరకు విస్తారం చేసిందే మళ్ళీ సంక్షేపంగా చెప్పడం. మరి 1వ అధ్యాయం ఏమిటండి అంటే, 1వ అధ్యాయం ఏం లేదు, ఈ ఆత్మవిద్య బోధన చేయడానికి ఒక సందర్భం, ఏ సందర్భంలో ఎవరు ఎవరికి బోధించారు, ఎందుకు బోధించారు, ఎటువంటి సమయంలో బోధించాడు, ఏ కారణం చేత బోధించాడు, దాన్ని కాంటెక్స్ట్ అంటారు ఇంగ్లీష్లో. సందర్భం, సమయం సందర్భం తెలియకుండా మాట్లాడకూడదు అంటారు. చూసారా, కృష్ణ పరమాత్మ అర్జునుడితో 750 శ్లోకాలు ఎందుకు చెప్పాలి అంటే ఈ కారణంగా ఈ సందర్భంలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. దాన్ని కాంటెక్స్ట్ అంటారు, సందర్భం అంటారు. మొదటి అధ్యాయంలో అంతా ఆ సందర్భాన్ని కురుక్షేత్ర సంగ్రామ స్థలంలో అర్జునుడికి శోక మోహాలు ఆవరించినప్పుడు కృష్ణ పరమాత్మ ఈ ఆత్మబోధ చేశారు అనేటువంటి సందర్భం మొదటి అధ్యాయం. సరిపోయింది 18 అధ్యాయాలు. కృష్ణ పరమాత్మ ఏం చేశాడు 2వ అధ్యాయంలో సంక్షేపం, ఉపక్రమ సంక్షేపం చెప్పి 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు విస్తారంగా చెప్పి 2000లో మొదలుపెట్టాం భగవద్గీత మనం, గుర్తున్నది అనుకుంటాను. ఎంతమంది వస్తున్నారో తెలియదు 2000 సంవత్సరం నుంచి. 2000 సంవత్సరంలో మొదలుపెట్టాం మొదటి అధ్యాయం. 9 ఏండ్లుగా చదువుతూ ఉన్నాం 3 నుంచి 17 వరకు. ఇప్పుడు 2009లోకి 18వ అధ్యాయానికి వచ్చాం, ముగింపుకు వస్తున్నాం, ముగించబోతున్నాం భగవద్గీత ఈ 18వ అధ్యాయంతో. కృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పాడు గనక ఆయన సంప్రదాయ గురువు అన్నాం. కనుక 2వ అధ్యాయంలో 72 శ్లోకాలుంటే చూసారా, ఉపక్రమ సంక్షేపంలో 72 శ్లోకాలు, ఉపసంహార సంక్షేపంలో 78 శ్లోకాలు. ఇన్ని శ్లోకాలు మధ్య చాప్టర్స్లో ఎక్కడా లేవు, మధ్యలో ఉన్న అధ్యాయంలో ఎక్కడా లేవు ఇన్ని శ్లోకాలు. 11వ అధ్యాయం పెద్దదైనప్పటికీ కూడా 72 శ్లోకాలు, 2వ అధ్యాయం 78 శ్లోకాలు, 18వ అధ్యాయం. ఈ మధ్యలో ఉన్నదంతా కూడా విస్తారం అన్నారు. దీంతో అర్జునుడి ప్రశ్నతో మొదలవుతుంది ఈ అధ్యాయం. మొదటి శ్లోకం చదువుతాం.
అథ అష్టాదశోధ్యాయః. అర్జునమువాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశి నిషూదన.
మరొక విషయం మనం గమనించాల్సింది ఏమిటంటే, నమ్మకం జ్ఞానం, నమ్మకం వేరు జ్ఞానం వేరు. నమ్మకాన్ని బిలీఫ్ అంటారు, నమ్మకం. జ్ఞానం అంటే అది సరి అయినది అనేటువంటి బుద్ధిలో కలిగేటటువంటి జ్ఞానం. జ్ఞాన విషయానికి వచ్చినప్పుడు సందేహాలు అనేకం రావచ్చు, నమ్మకం విషయంలో సందేహాలు రావు. ఇప్పుడు దేవుణ్ణి నమ్మడం అంటారు చూడండి, ఈ దేవుణ్ణి నమ్మటం, ఈ పూజా విధానాన్ని నమ్మటం, వాళ్ళు చెప్పింది నమ్ముతాం. నమ్మకం విషయంలో ప్రశ్నలు ఉదయించవు, సందేహాలు ఉండవు. కానీ జ్ఞానం విషయంలో సందేహాలు వస్తాయి. అందుకని ఒక విద్య నేర్చుకునేటప్పుడు సందేహాలు వస్తాయి. చూడండి, మన పిల్లలకి సందేహాలు వస్తాయా రాదా? కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ చదివేటప్పుడు సందేహాలు వస్తాయా రాదా? మన పిల్లలు వచ్చి నేను 10 + 10 = 20 అంటే 10 + 10 = 20 నేను నమ్ముతానండి అంటాడా ఎవడన్నా? చూడండి, చెప్తేనే నవ్వు వస్తున్నది మీకు. 10 + 10 = 20 అనేటువంటిది జ్ఞానమా నమ్మకమా? జ్ఞానం, అది నమ్మకం కాదు. ఏ పిల్లవాడు కూడా చెప్పలేడు నేను నమ్ముతాను మా టీచర్ చెప్పింది 10 + 10 = 20 అని అన్నట్టు కదా వచ్చి, అది జ్ఞానం అంటాం, అది నమ్మకం కాదు. కానీ స్వర్గం ఉన్నది అనేటువంటిది నమ్ముతాం, శాస్త్రం చెప్తున్నది కనుక. దేవుడు ఉన్నాడు నమ్ముతాం. దేవుడు ఉన్నాడు అనేటువంటిది జ్ఞానం కాదు కదా, అది నమ్మకం, అది నమ్మకం. నేను నమ్ముతాను దేవుడు ఉన్నాడని. అందులో ప్రశ్న వస్తుంది ఏమన్నా, సందేహాలు వస్తాయా? అంటే నమ్మకంలో సందేహాలు ఏమొస్తాయి? జ్ఞానంలో సందేహాలు వస్తాయి. సందేహాలు వచ్చినప్పుడు ప్రశ్న వస్తుంది, ప్రశ్న ఉదయిస్తుంది. ప్రశ్న ఉదయిస్తే నేను ఎవరిని అడగాలి? ఏ విషయం మీద ప్రశ్న వచ్చిందో ఆ విషయాన్ని తెలిసినటువంటి వ్యక్తిని అడగాలి. ఏ విషయం మీద అయితే నాకు సందేహం వచ్చిందో ఆ విషయం తెలిసిన వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి ఏమవుతాడు? గురువు అవుతాడు. అడిగేవాడేమవుతాడు? శిష్యుడు అవుతాడు. కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆత్మవిద్య జ్ఞానానికి సంబంధించింది, నమ్మకానికి సంబంధించింది కాదు. ప్రతిరోజు భగవద్గీత చదవండి, పుణ్యం వస్తుంది అన్నాడు. అది నమ్మకం, అది నమ్మకం, దాంట్లో సందేహాలనికి తావు లేదు. కానీ కృష్ణ పరమాత్మ చెప్పిన ఒక్కొక్క విషయం ఇక్కడ ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటిది. జీవుడు ఎవరు అసలు? ఈ మనిషి ఎలా పుట్టాడు? ఎక్కడి నుంచి పుట్టాడు? దేవుడు ఎవరు అసలు? ఎక్కడున్నాడు? ఉంటే ఎలా ఉన్నాడు? ఆయనకి పని ఏమిటి? నిజంగా ఉన్నాడా? నేను ఎందుకు సృష్టి చేశాడు? మళ్ళీ పునర్జన్మ అంటూ ఉన్నదా? అసలు మళ్ళీ పుడతా ఉంటున్నారు, నిజంగా ఉన్నదా? ఇటువంటి సందేహాలన్నిటికీ సమాధానం రావాలి అంటే గురు శిష్య సంవాదం ఉండాలి. శిష్యుడు ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. వివేక చూడమణిలో చూసామా? అది కో నామ బంధ, బంధం అంటే ఏమిటి? కహా జీవహ, జీవుడెవరు? కహా ఈశ్వరహ, ఈశ్వరుడెవరు? ఆయన ఎందుకు పుట్టించాడు? పుట్టిస్తే పుట్టించాడు, దోమలను ఎందుకు పుట్టించాడు? పుట్టిస్తే పుట్టించాడు, మే మాసం ఇంత సమ్మర్ అగ్ని నక్షత్రం ఎందుకు పుట్టించాడు? కత్తెర అంటారు, అగ్ని నక్షత్రం పుట్టించాలా? వర్షం పుట్టించాడు ఆయన అంటాడు. వర్షం పుట్టిస్తే పుట్టించాడు, సునామీ ఎందుకు పుట్టించాడు? అంటే అన్ని ప్రశ్నలు, లక్ష ప్రశ్నలు వస్తాయి మనకు. మనిషిని పుట్టిస్తే పుట్టించాడు, వ్యాధి ఎందుకు పుట్టించాడు? హాయిగా వ్యాధి లేకుండా ఉండొచ్చు కదా అందరం. పుడితే పుట్టామండి, ముసలితనం ఎందుకు పుట్టించాడండి? ముసలితనం రాకుండా ఉండొచ్చు కదా, మోకాళ్ళ నొప్పులు, నడువుల నొప్పులు, పన్ను నొప్పి ఎందుకండి అన్నాడు. ఎందుకండి ఇట్లాంటి సృష్టి చేశాడు ఆయన? చేసేవాడు మంచి సృష్టి చేయొచ్చు కదా. ఆ మాత్రం తెలియదు ఆయనకి? మేము చూడండి, వంట బాగా చేస్తాం, చక్కగా చేస్తామని ఆయనకి తెలియదేమిటి? దేవుడికి అని అనుకుంటాం మనం. ఎందుకు చేశాడు ఇట్లా? వ్యాధి రూపంలో ఉన్నటువంటి శరీరాన్ని ఎందుకు సృష్టించాడు? ముసలితనం వచ్చేటటువంటి శరీరాన్ని ఎందుకు సృష్టించాడు? దీనికి కారణం ఏమిటి? ఇటువంటి సందేహాలన్నీ పోవాలంటే గురు శిష్య సంవాదం కావాలి. అందుకని మన విద్యా బోధనలన్నీ కూడా గురు శిష్య సంవాద రూపేణ ఉంటాయి. అర్జునుడు ప్రశ్న అడుగుతున్నాడు, కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు. సంవాదం అంటారు, డైలాగ్ ఫామ్ అంటారు. ఉపనిషత్తులు తీసుకోండి, భగవద్గీత తీసుకోండి, అన్నీ కూడా ఎక్కడ తీసుకున్నా సరే ప్రశ్న సమాధానం, ప్రశ్న సమాధానం. అయితే స్వామిని, మేము క్లాసులు మిమ్మల్ని ప్రశ్న వేయడం లేదు కదా అంటారేమో మీరు. క్లాసులు అడగద్దు, తర్వాత అడగండి అని చెప్పాను. అడగచ్చు, ఇంటికి వచ్చి మరీ అడగచ్చు, ఫోన్లో అడగచ్చు. ప్రశ్నలు అడగాలి, సందేహాలుంటే ప్రశ్నలు అడగచ్చు. గురువుగారు ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. అదే పద్ధతి కృష్ణ పరమాత్మ ఇక్కడ చూస్తున్నారు. ఇప్పుడు అర్జునుడు ప్రశ్న వేస్తున్నాడు. ఏం ప్రశ్న అంటే, ఐదో అధ్యాయంలో అడిగిన ప్రశ్నే. ఆ అధ్యాయంలో అడిగిన ప్రశ్నే మళ్ళీ అడుగుతున్నాడు. ఎన్నిసార్లు అడుగుతున్నాడో చూడండి. అందుకని మనమే సిగ్గుపడద్దు ప్రశ్న అడగడానికి. ఒక్కొక్కసారి ఏమనుకుంటారు గురువు గారు అని. అర్జునుడికి ఆ బాధే లేదు, ఏమనుకుంటాడు కృష్ణుడు, నేనే కదా అడిగేది. ధైర్యంగా అడగాలి. ఇలాంటి ప్రశ్నలు అడగచ్చా, అడగకూడదా, ఇలాంటి అలాంటి అని ఏమీ లేదు. సందేహం వచ్చిందా, ప్రశ్న వేయడమే. అదైతే టైం చూసి సరైన సమయంలో అడగాలి, ఎప్పుడు పడితే అప్పుడు అడగకూడదు, అడగాలి. అర్జునుడు అడుగుతున్నాడు, ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు సన్యాసాన్ని గురించి. 1 నుంచి 12 శ్లోకం వరకు సన్యాసం యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఇంగ్లీష్లో రినన్సియేషన్ అంటారు. సన్యాసం, త్యాగం అంటే ఏమిటి అని చెప్పి అడుగుతున్నాడు. 5వ అధ్యాయంలో అడిగాడు అర్జునుడు కూడా. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగంశ శంశసి యచ్చయ్య ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం అని చెప్పి 5వ అధ్యాయంలో అడిగాడు. సన్యాసం శ్రేయస్స, కర్మ యోగ శ్రేయస్స నాకు ఏదో ఒకటి చెప్పన్నాడు కృష్ణ పరమాత్మ చెప్పేశాడు ఇక్కడ 5వ అధ్యాయంలో. మరి చెప్పితే మళ్ళీ ఎందుకు అడుగుతున్నాడు? అది చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకొక సమస్య వచ్చింది, ఇంకా ప్రశ్న వస్తుంది. ఒక సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ ప్రశ్న వస్తుంది, ఇంకా అర్థం కాలేదు నాకు, మళ్ళీ చెప్పన్నాడు. అట్లా 5వ అధ్యాయంలో అడిగిన తర్వాత కూడా మళ్ళీ 6వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పారు, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యహ అని చెప్పి కృష్ణ పరమాత్మ ఎన్నో సమాధానాలు చెప్పారు. చెప్పినా కూడా అర్జునుడు అడుగుతున్నాడంటే ఏంటి అర్థం? అర్థం కాలేదని అర్థం. 5వ అధ్యాయం చెప్పింది పూర్తిగా అర్థం కాలేదని అర్థం. కృష్ణ పరమాత్మ అంత చెప్పినా అర్థం కాలేదా అన్నాడు. లైఫ్ లాంగ్ జీవితాంతం అర్థం కాకపోయినా సరే చివరి శ్వాస వరకు కూడా, చివరి శ్వాస సందేహం ఉంటే తీర్చుకునే అర్హత నీకున్నది చివరి శ్వాస వరకు. అదే ప్రశ్న అడిగినా సరే ఆ సందేహం తీర్చుకోవాలి. సందేహం ఉంటే నిద్ర పట్టదు. సందేహాలు ఉండవు చాలామందికి, అందుకే నిద్రపోతారు బాగా. ఒక ఉన్నతమైన విషయం తెలుసుకోవాలనుకున్న వ్యక్తి సందేహాలు వస్తాయి, ఖచ్చితంగా సందేహాలు వస్తాయి. ఎంత సందేహాలు వస్తే అంత తొందరగా క్లారిటీ కోసం ప్రయత్నం చేస్తాడు. క్లారిటీ కోసం ప్రయత్నం చేస్తే వెతుకుతాడు మనిషిని, నా సందేహాన్ని ఎవరు తీరుస్తారా అని వెతికి 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 మళ్ళీ వెళ్ళిపోయి కూర్చుంటాడు. అబ్బా ఇన్ని రోజులకు ఒక గురువుని చూశాను, నా మనసులో ఎన్నో సందేహాలండి, ఆ సందేహాలన్నిటికీ ఇప్పుడే నాకు ప్రశ్నకి సమాధానం దొరుకుతున్నది అని ఆనందిస్తాడు. అందుకని మనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మన మనస్సులో సందేహాలు రేగడం అనేటువంటిది సహజం. అది మానసిక పరిపక్వత వల్ల ఆ సందేహాలు పుడుతూ ఉంటాయి. అలా మనం గురువు దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కసారి నోరు తెరిచి అడుగుతాం, ఒక్కొక్కసారి నోరు తెరిచి అడగం. అడగకపోయినప్పటికీ కూడా ఆ గురువు చెప్పేటటువంటి విషయం వింటూ ఉంటే మనకెందుకో తెలియకుండానే ఆ సందేహాలన్నీ పోతున్నట్లు అనిపిస్తుంది. ఒక్కొక్కటి మనస్సు తేలిక పడుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అబ్బా గురుగారి దగ్గరికి వెళ్తే అండి వింటూ ఉంటే హాయిగా ఉంటుంది. అసలు సంగతి ఏమిటో తెలుసా? ఎందుకు హాయిగా ఉంటుందో, మనస్సులో మనకు తెలియకుండా అనేక సందేహాలు గూడు కట్టుకొని ఉంటాయి. మనకే తెలియవు ఆ సందేహాలు ఉన్నాయని, బహిరంగంగా మనకే తెలియదు. ఆ సందేహాలతో మనసు చిక్కుబడిపోయి 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 దిగులుగా ఉంటుంది. అట్లా దిగాలు పడి ఎప్పుడైతే గురువు మాట్లాడుతూ ఉంటారో, ఏదో మనం అడిగినట్లే మనకు చెప్పినట్లే అన్ని సమాధానాలు చెప్తూ ఉంటే మనకు చాలా ఆనందం వేస్తుంది. మన కోసమే చెప్తున్నారు ఆ గురువు గారు, ఏదో నేను అడిగినట్లే చెప్పేస్తున్నారే నా కోసమే అంటే కృష్ణ పరమాత్మ చెప్పే సమాధానాలన్నీ కూడా ప్రపంచంలో అందరూ ఎదుర్కొనేటటువంటి సమస్యలే. కనుక అర్జునుడి కోసం చెప్పలేదు ఇది. అర్జునుడి కోసం చెప్తున్నాడు అంటే అర్జునుడికి ఉన్న సమస్యలు అందరు మనుషులకు ఉన్నటువంటి సమస్యలే. రాగం, మోహం, ద్వేషం, ఇవన్నీ శోకం, ఇవన్నీ కూడా అందరికీ ఉన్నాయి ప్రపంచంలో. కానీ కనుక అవన్నీ మనం వింటూ ఉంటే ఏమవుతుందంటే మనకు కూడా ఆ బాధ లోపల అన్ని సందేహాలు, దుఃఖం, ఏమిటి ఏమిటి జీవితానికి పరమార్థం, ఎలా జీవితంలో ఆనందం అనుభవించాలి అనేటువంటి వాటి సమాధానాలు దొరుకుతాయి. కనుక ఇది ఎవరికి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ? అర్జునుడికి చెప్తున్నాడా, మనకు చెప్తున్నారా? మనకు చదువుతున్నామంటే మన ప్రయోజనం కోసం మనం చదువుతున్నాం. అర్జునుడికి చెప్పాడు అంతకు ముందు ఎప్పుడో, కానీ ఆ చెప్పినటువంటి సమాధానాలు ఈ రోజుకి ఇప్పుడు నాకు ఉపయోగపడుతున్నాయి అని చదవాలి భగవద్గీత చదివేటప్పుడు. ఇక్కడ సన్యాసం గురించి చెప్పే ముందు మనం 4 ఆశ్రమాల గురించి తెలుసుకోవాలి. అర్జున ఉవాచన్, అర్జునుడు అడుగుతున్నాడు ఏమని, కృష్ణ పరమాత్మని సంబోధిస్తున్నాడు ఫస్ట్. హే మహాబాహో ఋషికేశ, మహాబాహువులు కలిగినటువంటి ఋషికేశ, కృష్ణ పరమాత్మ పేరు ఋషికేశ, ఋషికాణాం ఈశః ఋషికేశః. ఇంద్రియాలని జయించినటువంటి వాడా అని అర్థం. ఋషిక అంటే ఇంద్రియాలు, కన్ను ముక్కు కాలు చెవి ఇవన్నీ ఉన్నాయి కదా ఇంద్రియాలు, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇవన్నిటిని కూడా జయించినవాడు కృష్ణుడు అన్నాడు. కేశి నిషూదన, హే కేశి నిషూదన, నిషూదన అంటే సంహరించిన వాడా. ఓ కృష్ణ పరమాత్మ, నువ్వు కేశి అనేటువంటి రాక్షసుని సంహరించావు కనుక కేశి నిషూదన. వేదితుం ఇచ్చామి, నేను ఒక విషయం తెలుసుకోవాలని కోరికతో ఉన్నాను. ఇచ్చామి అంటే కోరికతో ఉన్నాను. ఏమిటి? వేదితుం, తెలుసుకొనుటకు. ఏం తెలుసుకోవడానికి? తత్వం వేదితుం. తత్వం అంటే దాని నిజస్వరూపాన్ని, అసలు స్వరూపం. అసలు అదంటే ఏమిటి? తత్వం. దేని తత్వం? సన్యాసస్య, సన్యాసస్య తత్వం. సన్యాసం అనే దాని ఆశ్రమం యొక్క తత్వాన్ని, దాని యొక్క రూపురేఖలు అంటారు. విన్నారా? రూపురేఖలు, రూపురేఖలు ఉన్నారు. అది తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాను. అంతేకాదు త్యాగస్య చ, సన్యాసం అంటే ఏమిటి, త్యాగం అంటే ఏమిటి. విడివిడిగా పృథక్, స్పష్టంగా విడివిడిగా సన్యాసం అంటే ఏమిటి, త్యాగం అంటే ఏమిటి, ఇది చెప్పవలసింది అని అడుగుతున్నాడు. మనిషి జీవితంలో 100 సంవత్సరాలు వేసుకుందామండి ఆయుర్దాయం, మనందరికీ 100 సంవత్సరాలు అనుకోండి. శతాయుష్మాన్ భవ అన్నారు చెప్తారు కదా, శతాయుష్మాన్ భవ అంటే కనీసం 100 సంవత్సరాలు జీవించడం మనిషి ఆయుర్దాయం. 116 అసలు, 100 అంటే 116 అనుకోండి. అందుకనే 116లు ఇస్తారు, తెలిసిందా? తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ 116లు ఇచ్చేది ఎందుకో తెలిసిందా ఇప్పుడు మీకు? అసలు 116లు ఇవ్వడమే తెలుసు మనకు, ఎందుకు ఇస్తున్నామో తెలియదు. 116 సంవత్సరాలు జీవించాలనే ఉద్దేశంతో. మోదామ శరదశ్యదం, విందామ శరదశ్యదం, శృణువామ శరదశ్యదం, నేను 100 సంవత్సరాలకు పైన జీవించుగాక, 100 సంవత్సరాలకు పైన ఆనందంగా ఉండుగాక, 100 సంవత్సరాలకు పైన వింటూ ఉండాలి అనేటువంటి మంత్రాలు ఇవన్నీ. ఆరోగ్యంగా, ఓకే బెడ్లో కాదు, ఆరోగ్యంగా తిరుగుతూ ఉండాలని. అందుకే 116 సంవత్సరాలు అనేటువంటిది శాస్త్రం లెక్క. అందుకే 116లు ఇస్తాం మనం. 1000 రూపాయలు ఎక్స్ట్రా బాగా డబ్బులు అనుకోండి, 1000 116లు ఇస్తాం. ఆ 116 వదిలిపెట్టాం, 1000 116లు ఉన్నారు. లేకపోతే డబ్బులు లేనివాడు 16 రూపాయలు ఇస్తాడు, అంటే 116లు అనుకోని అర్థం. ఇది లెక్క. ఈ 116 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు లెక్క పెట్టుకుందాం. 25 సంవత్సరాలు ఒక భాగం, 25 సంవత్సరాలు మరొక భాగం, 25 సంవత్సరాలు మరొక భాగం, అంటే 1 నుంచి 25 ఏళ్ళ వరకు బ్రహ్మచర్య ఆశ్రమం, విద్యాబుద్ధులు నేర్చుకోవడం, కాలేజీకి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడం, కాలేజీకి వెళ్ళడం ఇవన్నీ. 25 నుంచి 50 వరకు గృహస్థాశ్రమం, మిస్టర్ బికమ్ మిస్టరెస్, మిస్సెస్ మిస్ బికమ్ విల్ మిస్సెస్, శ్రీమతి అని కుమారి శ్రీమతి అవ్వడం, బ్రహ్మచార్యం గృహస్థుడు అవ్వడం. 25 నుంచి 50 ఏళ్ళ వరకు గృహస్థాశ్రమం, విధులు మన యొక్క బాధ్యతలు ఇవన్నీ నిర్వర్తించడం. ఏవైతే బ్రహ్మచర్యం ఆశ్రమంలో నేర్చుకుంటావో అవి గృహస్థాశ్రమంలో పాటిస్తాం. తర్వాత వానప్రస్థం, తర్వాత సన్యాసాశ్రమం. వచ్చే వారం చూస్తాం వివరంగా ఈ 4 ఆశ్రమాల గురించి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.